వీరున్నప్పుడల్లా స్తంభాన్ని తరబడి కసేపు మునిగేస్తారు. ఇది రాజసీయ మాయ. ఇంకా తామసీ మాయ, ఇవాడు ఎన్నిసార్లు లేపినా ఏనుగుతో తొక్కినా వాడు లేవాడు కుంభకర్ణుడు. కాబట్టి సహజంగా తామసీ మాయ కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ రాజసీయ మాయ ఎక్కువ మందిని పట్టుకుంటూ ఉంటుంది. చూశారు కదా మీరు అప్పుడప్పుడు గుర్తిలో గుర్తు ఉపన్యాసంలో కూడా నిద్రపోగలుగుతారు వారి రజమ సుకృతం. అలాగే ఇప్పుడు ఈ విష్ణువుని ప్రళయకాలంలో తామసిక మాయ పట్టుకుంది. ఆ మాయ వల్ల గాఢంగా నిద్రపోయాడే. అలా నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు కుడి ఎడవ చెవుల్లోంచి కొంచెం గులిమి బయటకు వచ్చింది. ఆ గులిమిలో నుంచి మధువు, కైటభుడు అనే ఇతర రాక్షసులు పుట్టారు. ఎడవ చెవి నుంచి పుట్టినవాడు మధువు, కుడి చెవి నుంచి పుట్టినవాడు కైటభుడు. ఈ ఇద్దరు రాక్షసులు చెవి గులిమి నుంచి పుట్టారు కదా. కర్ణ మలోద్భూతౌ విష్ణు కర్ణ మలోద్భూతౌ, విష్ణువు యొక్క కర్ణము నుండి ఉద్భూతులయ్యారు కదా వాళ్ళు. సాధారణంగా మీరు ఎప్పుడంటే చెవి గులిమి ఓ చింతపండు ముద్ర ఉంటుంది నల్లగా, అందుకే పుట్టినవాడు కూడా నల్లగా చింతపండులాగే ఉన్నారు. భయంకరమైన రంగులు వాడు, మహాభీకరంగా ఉన్నారు వాడు. వాడిద్దరు నీళ్ళలో పడి మన ఇద్దరం ఎవరం, అసలు ఎందుకు పుట్టాం, మన తండ్రి ఎవరు, మన కర్తవ్యం ఏమిటని ముఖాముఖాలు చూస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములని మాత్రం గ్రహించారు. ఇద్దరు ఒకే విష్ణువు చెవుల్లోంచి పుట్టడం వల్ల ట్విన్స్ అనమాట వాడు. కవల పిల్లలు స్నేహంగా ఉండేవారు. కవల పిల్లలు రెండు రకాలు, కొట్టుకు తెచ్చిపోయే కవల పిల్లలు కొందరును, కలిసి ఉండే కవల పిల్లలు, వీడు కలిసి ఉండే కవల పిల్లలు. అందుకని ఇద్దరు ఐక్యవచ్చంతో అన్నయ్య తమ్ముడు మనం ఎవరం ఏం చెయ్యాలి అనుకుంటూ ఆ నీళ్లలో ఏదైనా మొదలెట్టారు. అప్పటికి భూమి లేదుగా మరి, కేవలం జలం. ఈ జలంలో ఢామ్ ఢామ్ అని ఈదుతున్నారు నీటి ప్రాణులు గనక. అప్పుడు తమాషా జరిగింది. నీటిలో టపటప ఈదుతూ ఉండగా ఆ నీళ్లలో శబ్దం ఒకటి పుట్టింది. చేత్తో కొడుతున్నప్పుడు అందులోంచి ఒక గొప్ప శబ్దం పుట్టింది, క్లీమ్ అని. ఓహో ఇది చాలా బాగుంది అనుకున్నారు వీళ్ళు. ఈ అక్షరం బాగుంది అనుకుని క్లీమ్ క్లీమ్ అని చెప్పేస్తున్నాం మొదలెట్టారు. సృష్టి ఆరంభకాలంలో అనుగ్రహించేటప్పుడు అమ్మవారు బీజాన్ని ఇలా ఉపదేశించింది. ఉపదేశం లేకుండా మంత్రం చేయకూడదు, మరి ఉపదేశం ఎవరు చేయాలి, అప్పటికి ఎవరు గురువులు లేరు. అందుకని పరమేశ్వరి స్వయంగా ఉపదేశించింది. నీళ్ళలో డామర్ కొడితే నీరే ఉపదేశించింది, అంటే జలోపదేశం అయింది. ఆ క్లీన్ కారణానికి కామరాజ బీజము, గోరెల కోరికలు తీర్చే బీజం అని అర్థం. దాన్ని జపం చేస్తే చాలా సుఖాలు కలుగుతాయి, కాకపోతే వచ్చిన శక్తిని దుర్వినియోగం చేయకూడదు. వీళ్ళిద్దరూ కఠోర నియమంతో ఆ నీళ్లలోనే బాసిన వటం వేసుకుని నీటి ప్రాణులు కనుక నీటి మీద తేలి ఆడగలరు వాళ్ళు. అందుకని కూర్చుని క్లీన్ కార జపం చేశారు. అప్పుడు అమ్మవారు వాళ్ళకి ప్రత్యక్షమైంది సింహవాహనం మీద. ఏం వరం కావాలో కోరుకోండి నాయన అంది. అప్పుడు వాళ్ళిద్దరూ అమ్మా మాకు మరణం లేని వరం ఇమ్మన్నారు, ఇది మాత్రం కుదరదు. మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహజాయతే, మృత్యుర్వై ప్రాణినా ధ్రువం, ప్రతి వ్యక్తికి పుట్టాక మరణం తప్పదు. ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా నూరేళ్లకైనా మరణం తప్పదు. కాబట్టి మరణం లేని వరం తప్ప ఇంకేదైనా కరుణిస్తాను కోరుకోండి అంటే వాళ్ళిద్దరు ముఖాముఖాలు చూసుకుని అమ్మా మా స్వచ్ఛంద మరణం దేహి అన్నారు. స్వచ్ఛంద మరణం దేహి అనగా తాస్తు అది. స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి, వారు కోరుకుంటేనే చావు వస్తుంది లేదా చావు రాదు. అలాంటి వరం మనగానే ఇచ్చింది తల్లి. అప్పుడు వాళ్ళిద్దరు ఎగిరి గంతులేసి ఆనందంతో మేము నిన్ను మోసం చేశాం అని ఇలా సంకలు కొట్టుకున్నారు. నన్ను మోసం చేశామని మీరు ఇలా ఎగిరి గంతులేస్తున్నారు, ఎలా మోసం చేశారు నాయన అంటే ఆవిడ. నువ్వేమన్నావు మరణం లేని వరం ఇవ్వాలన్నావు, ఇప్పుడు మాకు స్వచ్ఛంద మరణం ఇచ్చావు. స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి, మేము కోరుకుంటేనే చావు వస్తుంది. ఈ సృష్టిలో ఎవడు తనంత తాను చావాలని కోరుకోడు, మేము అసలు కోరుకోము. కాబట్టి మేము కోరుకోకపోతే చావు రాదు గనక ఇక మాకు చావు లేనట్టే, మేము మరణాన్ని జయించాం. నువ్వు ఇవ్వని అని పెరిగినటువంటి మాటని మేము నిజం చేశాం. నువ్వు వరం ఇవ్వనన్నావు, ఇచ్చేలా చేశాం, కాబట్టి నువ్వు ఓడిపోయావు, మేము నెగ్గామన్నారు. ఆవిడ చిరునవ్వు నవ్వి అలాగే నాయన ఆ వరంతో హాయిగా ఉండండి, ఈ వరాన్ని సద్వినియోగం చేసుకున్నంత వరకు మీకు ఏ దోషం ఉండదు, మీకు మరణం నిజంగానే ఉండదు. ఒకవేళ మీరు ఈ వరాన్ని దుర్వినియోగం చేసి లోకాలని పీడిస్తే, మహాత్ముల జోలికి వెళితే ఏ వరము మిమ్మల్ని రక్షించదు, వెళ్ళినండి అది. ఎక్కడ ఏ వట్టి పెట్టుకోవాలో అవి తెలియదా. వీడు బయలుదేరారు నీళ్లలో, ఈదారు హాయిగా. ఈలోపు ఏం జరిగిందంటే శ్రీమన్నారాయణుని నాభి నుండి ఒక అపూర్వమైన కమలం బయటకు వచ్చింది. నీటిపై మంచి అందంగా మెరిసిపోతున్న తెల్లది తామర పువ్వది, గాఢంగా నిద్రపోతున్న నారాయణ నాభి నుంచి బయటకు వచ్చిన ఆ కమలం పుండరీకం అన్నమాట. తెల్ల తామర. ఈ తెల్ల తామర పువ్వు వికసించింది. అందులో నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మగారు పుట్టాడు. బ్రహ్మగారి ఆవిర్భావం కమలం నుంచి పుట్టింది. అందుకే ఆయన కంజభవుడు, పద్మభవుడు, పద్మగర్భుడు అని పిలువబడ్డాడు. ఆయన పుట్టి పుట్టగానే నేనెవరిని ఏమి చెయ్యాలి అని ఆలోచించాట. ఏమీ తోచలేదు. ఇంతలో ఆకాశవాణి సృష్టి చెయ్యి అంది. సృష్టి చెయ్యాలి అంటే ఏదో ఒకటి ఉండాలి అక్కడ. ఏమీ లేదు ఆధారం. ఆధారం లేదు, ఆధేయం లేదు. ఓ భూమి లాంటిది ఉంటే దాని మీద సృష్టిస్తాం. సృష్టి చేయడానికి ఆధారం లేదు, పోనీ దానికి కావలసిన ముడి పదార్థాలు లేవు, ఏమీ లేవు. అందుకని ఏం చేద్దామా అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఆ సమయంలో నీళ్లలో ఈదుకుంటూ వరంతో గర్వించి ఉన్న వధుకేటువులు తిరిగి 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 ఈ తామర పువ్వు దగ్గర వచ్చారు. వాళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకుని అన్నయ్య తమ్ముడు అని ఒకరినొకరు సంబోధించుకుని, చూసావా ఈ విచిత్రం, మనం పుట్టినప్పటి నుంచి ఈ నీళ్లలో నానిపోయి నాచులా ఉంటున్నాం. మన ఒళ్ళంతా బాగా పాచి పట్టింది ఈ నాచుకి. వీడెవడో దజ్జాక తామర పూలు కూర్చున్నాడు, మంచి ఎర్రగా మెరిసిపోతూ పైగా అందంగా. ఇదే పెద్ద సమస్య. కొన్ని దరిద్ర పార్టీలు ఉన్నాయి, వాడు సంపాదించరు. సంపాదించిన వాడి దగ్గరికి వెళ్ళి జెండా పార్టీ వాడిని లాగేస్తారు. వీళ్ళు అలాంటి వాడు అన్నాడు. ఫస్ట్ వీళ్ళే ఆ పార్టీకి అధిన అధిష్టాన నాయకులిద్దరూ కూడా. వీళ్ళిద్దరికి ఏమిటి ఈ ఋషియ, మనం నీళ్లలో ఉన్నాం, వాడు పువ్వు మీద కూర్చున్నాడు, వాడికి ఆసనం ఉండడం ఏమిటి, మనకి లేకపోవడం ఏమిటి, మనం సృష్టించుకుందాం అనుకోవడంలో వాళ్ళు, మన దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఉన్నవాడి దగ్గర తండ్రి వాడి దగ్గర లాక్కుందాం. అసలు రాక్షసుల లక్షణం ఏంటంటే వాళ్ళు కష్టపడి సంపాదించరట. వాళ్ళు పొరపాటును కూడా పొలాలు దున్నడం, వ్యవసాయం చేయరు. ఎవరన్నా చేస్తే వాళ్ళు ఆక్రమిస్తారు అన్నమాట. ఇక మాట్లాడితే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇలాంటి మాట్లాడడం ఉపయోగిస్తారు. వీళ్ళు యావత్ జీవితం ఉద్యమాల పేరుతోటి దోచుకోవడం తప్ప దోపిడీ దొంగలు, పరమ పాపాత్తులు దొంగలు వీడు రాక్షసులు అంటే. అందుకని రాక్షస జాతిని అప్పుడప్పుడు విష్ణువు నిర్మూలిస్తూ ఉంటాడు. కారణం అది. ఈ నీచులిద్దరు ఏమన్నారు, వీడెవడో ఇందులో కూర్చుని టీవీగా కనపడుతున్నాడు, వీడి తన్ని కిందకి గెంటి ఈ తామర పువ్వును మనం ఆక్రమించుకుందాం అని ఇద్దరు వచ్చి, ఓరి ఎర్రనివాడ ఎవడవు నువ్వు, ఎవడవైతే మాకి ఆ తామర పువ్వు మాకు ఇచ్చేసి నీళ్లలో దూకన్నారు. ఆయన అన్నాడు, నేను నీళ్లలో పుట్టలేదు, తామర పువ్వులో పుట్టాను, కాబట్టి నీళ్లలో పెట్టి నాకు చలిస్తుంది, నేను పద్మాగర్ గారి లాగే తల్లి తట్టుకోలేను నాయన అంచేత నేను నీళ్లలో దూకనన్నాడు ఆయన. లేకపోతే మాతో యుద్ధానికి రమ్మన్నారు. యుద్ధం చేసే ప్రక్రియ నాకు చేత కాదు, నేను ఇంకా నేర్చుకోలేదు అన్నాడే. ఒరే ఎక్కువ విసిగించకు, యుద్ధమైనా చేసి మమ్మల్ని జయించు, అప్పుడు ఆసనం నీది, లేదా ఆసనం ఖాళీ చేసి ఆ పద్మాసనం నాకు ఇచ్చేయి అన్నారు. ఇది నా పేరు మీదుగా రిజిస్టర్ చేయబడిందండి, అంత తేలిగ్గా దీన్ని వదులుకోనండి అన్నాడే. దా అంతవాడు పిడికిళ్ళు బిగించి వెనక్కి వెళ్ళారు యుద్ధానికి. ముష్టి ఉద్యమ్య అన్నారు, అంటే ఇలా పిడికిలు బిగించి మరి వెనక్కి వెళ్ళారు. వెంటనే ఆయన ఏం చేశాడు, వీళ్ళెవరో కొండల్లో ఉన్నారు, ఈ లూటీ చేసే వాళ్ళతో యుద్ధం చేయటం నా వల్ల కాదని టక్కన తామర పూని ఇలా మూసేశాడు లోపల నుంచి, తలుపు వేసుకున్నాడు అనమాట. అంటే పూర్వకాలంలో తలుపులు కొన్ని గట్టిగా ఉండేవి, ఇలా అద్దాలు చెక్క తలుపులు కాదు, అలారాలు పెట్టుకోవడం లేవు అప్పుడు ఆ టైంలో. అందుకని మొత్తం తామర పూని అలా మూసాడు. ఈ తామర పూ ఎంత గట్టిదో తెలుసిన, అది మామూలు పద్మం కాదు, సృష్టికి మూలమైన విరాట్ పద్మం అది. ఈ పద్మం ఒకసారి ఆయన మూసాడంటే మళ్లీ తనంత తాను తెరిస్తే తప్ప ఆ పద్మమును ఇంకెవ్వరూ తెరవలేదు. బ్రహ్మ వల్ల తప్ప ఇంకా సామాన్యులు ఎవరి వల్ల ఆ పద్మం తెరవబడదు. అందుకని అంత గొప్పది. ఆయన మూసేయగానే వీళ్ళు ఆ రేకులు బలాత్కారంగా మళ్లీ తెరవడానికి ప్రయత్నించారు. విచ్చుకునేలా చేద్దామనుకున్నారు, కానీ ఎంత గింజుకున్నా ఆ రేకులు బయటికి రాలేదు, అంత గట్టిగా మూసుకుపోయి వాళ్ళకి మతిపోయి మనం మహాశక్తివంతులు అనుకున్నాం, ఈ తామర పువ్వు రేకుల్ని కూడా విడదీయలేకపోతున్నాం, ఇదేదో మహిమ కలిగినది, ఎంతకాలం లోపల ఉంటాడు వాడు, ఊపిరాడు ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాకపోతాడో, వచ్చాక చంపుదాం అని బయట పిడికిళ్ళు బిగించి అలాగే కాసు కూర్చున్నారు పద్మం చుట్టూ. వీడికి అర్థమైంది, ఈ తలుపు తీసామా వీడు మళ్ళీ తంపుతారు, తీయకుండా ఎంతకాలం ఉంటాం లోపల, ఇది కష్టమే. ఇంకొకటి ఆలోచన వచ్చిందట, ఈ పద్మము ఎక్కడ నుంచి పుట్టిందో అక్కడ నన్ను కన్నవాడు ఒకడు ఉంటాడు, ఆ మూల స్థానం వెతుకుదాం, వెతకాలంటే బయట నుంచి వెళ్ళలేము అని ఆ తామర పువ్వు లోపల సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి కాడలో నాళంలో, ఆ గొట్టంలోంచి కదా దిగిపోయాడు ఆయన, ఆ గొట్టంలోంచి దిగుతుంటే బయట నుంచి స్పష్టంగా కనపడుతుంది. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఓహో వీడు తలుపు తీయకుండా ఆ తామర పువ్వు మధ్యలో ఉన్న కన్నికలో ఉన్న నాళములు కూడా కిందకు దిగుతున్నాడు, అంటే ఎక్కడో కాడ బయటకు వస్తాడు వీడు. రాగానే తొందరగానే వీడు బయటకు కొట్ట కొట్టుకుని వీళ్ళు దిగడం మొదలు పెట్టారు. వీడిలా కూర్చుని కిందకు అవుతున్నారు వాడు లోపల నుంచి, వీడు బయట నుంచి. బయట ఇద్దరు మూర్ఖులు, లోపల బ్రహ్మస్వరూపుడు. ఆయన అలాగే దిగాడు, ఒక రోజు రెండు రోజులు కాదు, నూరేళ్లు దిగాడు. అందుకే భాగవతంలో పోతన గారు కడగి నూరేండ్లు వెతకినే కానీ, నూరేళ్లు వెతికి నేను విష్ణువుని చూడలేకపోయానంటాడు. బ్రహ్మ పరీక్షించాడుగా శ్రీకృష్ణుడిని అప్పుడు అన్నమాట. అలా నూరేళ్లు దిగి ఇలా కాదనుకుని, నేను నన్ను కన్న తండ్రికి భక్తితో నమస్కారం చేస్తున్నాను, నా ఉత్పత్తికి మూల కారణమైన స్థానం నాకు ఆ పరమాత్ముడు చూపించుగాక అని శరణాగతి పొందాడు. ఈ సృష్టిలో శరణాగతి వల్ల ఏ పనైనా ఇట్టే అయిపోతుంది. మీరు ఎన్ని అర్చనలు చేయండి, పరమాత్మ కష్టం నుంచి బయటపడలేకపోతే, రక్షించిన సాష్టాంగ పడిపోతే తొందరగా కరిగిపోతాడు ఆయన. ఎన్ని నీళ్లు పోసినా, ఎన్ని అమృతం పోసినా, పాలు పోసినా, పువ్వులు వేసినా కూడా అనుగ్రహించని స్వామి ఆర్తితో పిలిస్తే మాత్రం చాలా తొందరగా వస్తాడు. ఆర్తిక రక్షణ ఉంది. ఎక్కడైనా అంతేనండి, క్యూలో వరసగా వెళితే పట్టించుకోరు. అది మీరు డామర్ స్పృహ పడిపోతారు, అరే వీడు పడిపోతున్నారు, వాటి నోట్లో తీర్థం పోసి ప్రసాదం చేసేస్తారు. అంటే కష్టానికి ఉన్న లక్షణం అది. లేదా ఇంకేదైనా మార్గమైనా ఉపయోగించాలి తప్ప సాధారణంగా పరమాత్మ అంత తేలికగా దొరకడు. అదే పరీక్ష. అందుకని ఇతర ఆర్తితో ప్రార్థించగానే అప్పటి వరకు లోపల నుంచి ఎంతకాలం దిగుతున్నా కనపడని విష్ణునాభి టక్కన కనపడింది. వెంటనే నాభి దగ్గరికి చేరి ఎవరాని చూసేట. ఆ దివ్యమంగళ విగ్రహం, శ్రీమన్నారాయణుని విగ్రహం చూడగానే శరీరం గౌరవపాటుకు లోనయ్యింది. కొద్దిగా సౌండ్ పెడతామని అభ్యంతరం అండి. అప్పుడు ఆయన అనేక నామాలతో శ్రీమన్నారాయణ, వాసుదేవ, పురుషోత్తమ, అనంత, ప్రజ్యుమ్న, సంకర్షణ అంటూ హరిని 24 నామాలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాలకి మెచ్చుకుని విష్ణువు నిజానికి లేవాలి, కానీ ఆ పూట ఎన్ని నామాలతో స్తుతించినా ఆయన లేవడంట. ఏమిటి ఎప్పటికీ లేవడం చూస్తే, శ్రీ మహావిష్ణువు శరీరం మీద లీలగా ఒక నల్లని రూపం కదులుతోంది. ఓ ఏదో ఒక తామస శక్తి ఈయన్ని పట్టుకుంది. అది నిద్ర, మహానిద్రాన్ని కనిపెట్టి విష్ణువంతటి వాడిని నిద్రలో ఉంచిన ఆ గొప్ప శక్తిని ఇప్పుడే స్తోత్రం చేస్తానని, భగవతీ నిద్రాం విష్ణోః అతుల తేజసాం విశ్వేశ్వరీం మహాదేవీం వందేకం కామదాం శుభాం. ఈ జగత్తుకి మూల కారణమైన విశ్వేశ్వరి అన్ని లోకాలకి అధిష్టాన దేవతని నేను ప్రార్థిస్తున్నాను. జగత్తుకి మాత ఆవిడ, విష్ణువుని తన మహావాయుతో ఆకట్టుకుని నిద్రకు పుచ్చుతున్నదా తల్లి. అటువంటి తల్లికి, నారాయణికి, గుణమయ్యకి, నిరాశ్రయకి నమస్కారం. అమ్మా, నువ్వు సర్వవ్యాపకమైన చన్మయ స్వరూపిణివి, నీవే ఇప్పుడు నన్ను రక్షించాలి. ఇద్దరు భయంకర రాక్షసులు నా ప్రాణం తీస్తున్నారు, నీకు ఇష్టం లేకపోతే నువ్వు నన్ను చంపు. ఆ పాపాత్ముల చేతిలో నాకు చావు రాకుండా చూడు, కాదు అంటే వాళ్ళని నువ్వు చంపు. నీవు స్వయంగా యుద్ధం చేయడానికి కుదరకపోతే ఈ నా తండ్రి శ్రీ మహావిష్ణువు మెరుగు తెచ్చుకుని నన్ను అనుగ్రహించేలా చెయ్యి అని పరిపరి విధాలుగా ప్రార్థించగా, అప్పటిదాకా శ్రీమన్నారాయణుడి శరీరాన్ని ఆవహించి ఉన్న ఆ తామసి శక్తి ఈ ప్రార్థనకు మెచ్చుకుని పైనుంచి అలా లేచిందట. ఓ నిద్రపోతున్న వాడి శరీరంలో చిటిక్కు ఆత్మలేచినట్టు లేచిపోయింది. తామసీ తత్ర వేధస, బ్రహ్మ చూస్తూ ఉండగా తామసీ శక్తి నిర్గమ్య జగన్నాథస్య శరీరాత్తు నిర్గమ్య తామసీ తత్ర వేధస, జగన్నాథుని శరీరం నుండి ఈ తామసీ శక్తి తక్కన బయట లేచింది. ఆవిడ వెళ్ళిపోయి ఆశీర్వదించింది. ఆ శక్తి నల్లగా ఉంటుంది అనమాట, రేడలాగా. అమ్మయ్య, అమ్మవారు తప్పుకుందనుకున్నాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణు ఒకసారి ఆవులిస్తూ లేచి నిలబడ్డాడు. ఇంద్రియాలలోని చైతన్యం వచ్చింది. యథాప్రకారంగా లేచి, ఏ బ్రహ్మదేవ సృష్టి చేయడమా ఇక్కడికి ఎందుకు వచ్చామన్నాడు. ఏం సృష్టి చేస్తాను, ఇద్దరు దుష్టులు వచ్చి నా ప్రాణం తీస్తున్నారు, నేను యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చాను, తండ్రిని రక్షించు అన్నాడు. ఈలోపు రాక్షసులిద్దరు బతుకేటప్పుడు అక్కడికి వచ్చేసారు. వాళ్ళు పక్కపక్క అనేది, ఓ ఎర్రవాడా, నువ్వు యుద్ధం చేయడానికి నల్లని వాడి సాయం తెచ్చుకున్నావా, మీ ఇద్దరిని కలిపి పరలోకానికి పంపుతా ఉన్నారట. ఏది పరాత్పరుణ్ణి, ఆయన చిరునవ్వు నవ్వి యుద్ధమే కదా రండి నాయన అన్నాడు. తావప్యతి బలోన్మత్తౌ వీరౌచ దానవస్తుతౌ పంచవర్ష సహస్రాణి. 5000 సంవత్సరాలు ఒకరోజు 2 సార్లు 5000 సంవత్సరాల పాటు ఆ బలోన్మత్తులు మధుకరి టగులు శ్రీ మహావిష్ణువు యుద్ధం చేశారు. ఎలాగా? 1 ఏడాది మధువు, నెక్స్ట్ ఇయర్ కైటవుడు, 2010లో మధువు, 11లో కైటవుడు, 12లో మధువు, 13లో కైటవుడు, ఇలా మార్చి మార్చి యుద్ధం చేయడం మొదలెట్టారు. 5000 సంవత్సరాలు అలిసిపోరు చావరు. ఆయన విష్ణువుకి విసుగొచ్చేసింది, నేను అలిసిపోతున్నాను, ఈ దుర్మార్గులు అలిసిపోరు సొలసిపోరు, నిద్ర లేదు, ఆహారం లేదు, యుద్ధం చేసుకుని ఉన్నారు, ఇది ఏమిటి విచిత్రం, విష్ణువుతో ఇంతకాలం యుద్ధం చేసి బ్రతకడమా, ఏదో కారణం అనుకుని వెంటనే దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు అర్థమైంది, అమ్మవారు వీళ్ళకి స్వచ్ఛంద మరణం అనే వరం ఇచ్చింది. అమ్మ కోపం వచ్చామనుకుని, ఒరే వీరులారా, మీరిద్దరూ ఏకధాటిగా యుద్ధం చేయటం లేదు నాతో, 1 ఏడాది ఒకడు యుద్ధం చేస్తున్నారు, దాంతో మీకు విశ్రాంతి ఉంది, నేను అవిశ్రాంతంగా ఒక్కడిని యుద్ధం చేస్తున్నాను కాబట్టి కొంత అలసటగా ఉంది, అవిశ్రాంతంగా యుద్ధం చేయటం వీరధర్మం కూడా కాదు కాబట్టి కొంత విశ్రాంతి ఇవ్వండి, విశ్రాంతి లేక మళ్ళీ మీతో యుద్ధం చేస్తానన్నాడు. వాళ్ళు అన్నారు, మేము యుద్ధంలో అరితేరిన వాళ్ళం, నియమాలు ఎదిగిన వాళ్ళం, అలసిపోయాను అనుకున్న వాడి మీద కత్తెత్తం, శ్రాంతే భీతే త్యక్త శిస్త్రే, అలసిపోయిన వాడిని భయపడిన వాడిని త్యక్త శిస్త్రే అంటే ఆయుధాలు విడిచిపెట్టిన వారిని, ఇటువంటి వారి యందు మేము ఆయుధ ప్రయోగం చెయ్యం, నీకు ఎంత కాలం కావాలో అంతకాలం విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత అలసట తీరింది అనుకున్నాక అప్పుడు యుద్ధానికి రా అనగా సరేనని ఈయన పక్కకు వచ్చాడు. ఆయన అలసట కదా, అక్కడ ముందు వెళ్ళిన చంపడానికి మార్గం వెతకాలి, అందుకని వెంటనే అప్పుడు అమ్మవారిని భక్తి శ్రద్ధతో ప్రార్థించాడు. ఓ జగద్ధాత్రి, విశ్వేశ్వరి, మహామాయ, యోగమాయ, విష్ణు స్వరూపిణి, కాల, కళ, కాష్ట, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఇత్యాది అనేక నామాలతో అనేక రూపాలతో ఉన్న నీకు పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు, ఈ దుర్మార్గులకి నీవు స్వచ్ఛంద మరణం ఇచ్చావు, ఈ స్వచ్ఛంద మరణం వల్ల వారు నా చేతులు చవడంలా, నీవైనా చంపు వారిని లేదా నన్నైనా చంపు, అంతే తప్ప వాళ్ళని నా మీద గుసిగొలిగి వారి ద్వారా నాకు మరణం వచ్చేలా చెయ్యకు అనగానే వెంటనే అమ్మవారు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి అంతరిక్షంలో, ఓ శ్రీ మహాహరి విష్ణుదేవ, ఆ దుర్మార్గులు ఉన్మత్తులు, నన్నే మోసగించామనుకుంటున్నారు, దానికి తగిన ఫలితం వారికి ఇవ్వాలి, నువ్వు మళ్లీ వాళ్ళని యుద్ధానికి పిలువు, నేను వాళ్ళని వంచిస్తాను, అప్పుడు వాడు నీ చేతిలో తెచ్చిపోయేలా చూసుకో అన్నది. అమ్మవారి మాత్రం వరవలుగానే సంతోషించాయన టక్కున వీరులారా రండి మళ్ళీ యుద్ధానికి అన్నాడు. వాళ్ళు యుద్ధానికి సిద్ధమవగానే ఆ సమయంలో ఆకాశంలో ఒక అపూర్వ సౌందర్యం అండి ప్రత్యక్షమైంది. ఏమి సౌందర్యం అండి, ఏ ముక్కు కాలు కన్ను చెవి ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దబడినట్టున్నాయన్నమాట. ఒక్కొక్కటి అవయవాలన్నీ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాయి, ఒక్కొక్కటి ముక్కు ఇలా వచ్చి కన్ను అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. ఆ పరమాత్ముడి సంకల్పం కనుక అపూర్వ సౌందర్యంతో ఆ ఎదురుగుండా ఒక స్త్రీ ప్రత్యక్షమయ్యింది. ఆమెను చూడగానే మధుకైటవులిద్దరు వ్యామోహితులైపోయి విష్ణువుకేసి యుద్ధానికి వెళ్ళడం మర్చిపోయారు. ఈయన చూశాడు, ఓహో అమ్మవారు తన సుందరీ రూపంతో వేళని బుట్టలో వేస్తుంది, వ్యామోహితుల్ని చేసిందని కనిపెట్టి, వీరులారా మీ ఇద్దరు నిస్సందేహంగా వీరులు, 5000 సంవత్సరాల కాలం నాతో యుద్ధం చేసిన వాళ్ళు ఈ చరాచర జగత్తులో ఒక్కడు లేడు, మీరు అంతటి గొప్ప ఘనతని పొందారు, నన్నే ఇంచుమించుగా మెప్పించారు, ఓడించి అంత పని చేశారు అంటే కొంచెం పొగడాలి కనుక, ఇప్పుడు మీ పరాక్రమానికి మెచ్చుకున్నాను, మీకేం వరం కావాలో కోరుకోండి ఇస్తానన్నాడు. ఇప్పుడు వీళ్ళేం చేశారు, ఈ సౌందర్యంలో వ్యామోహంలో పడి ఉన్నారుగా, అందుకని ఆ మత్తులో ఉండి విష్ణుకేసి అసలు చూడకుండానే, ఏమిటి ఏమిటి నువ్వు మాకు వరం ఇస్తావా, మా చేతిలో చిత్తుగా ఓడిపోయావు, నువ్వు వరం ఇవ్వడమేమిటి, ఇక్కడ ఒక అంధగత్తి ఆకాశంలో కనపడింది, ఆ అందగత్తి దగ్గర నేనే గొప్పవాడిని అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఆవిడని పొందడం కోసం మాకు వరమిస్తానంటున్నావు, వరమిస్తామని నువ్వు వరగానే ఊహించడం గొప్ప దేవుడు అనుకుని ఆవిడని నువ్వు వెంటబడి వరిస్తుందని ఉద్దేశం ఏమో, ఆ పప్పులు మా దగ్గర ఉడకవు, మేమే వరాలు ఇవ్వగలం, నువ్వే పుచ్చుకో, సుందరి కనపడగానే ఎవడికి వాడే వాడే గొప్పవాడు అన్నట్టుగా డప్పాలు కొట్టడమే అన్నారు వీళ్ళు. అంటే ఏంటి, వరం ఇస్తే విష్ణువు గొప్పవాడు అవుతాడు, గొప్పవాడైతే ఆవిడ ఈయన పట్టుకుంటుందేమో అనుకుని, నీకు కావాలంటే వరం మేము ఇస్తాం, మా చేతిలో ఓడిపోయావు, కోరుకో, ఇచ్చే దేవతలు మేము, నువ్వే సామాన్యుడు అన్నారు. అసలు ఆయన కావలసింది అదే. అందుకని ఏం చేశాడు, నిజంగా వరం ఇస్తానంటే ఆ సుందర సాక్షిగా అందరి సాక్షిగా నీకు ఒట్టేసి చెబుతున్నావు, ఏం కావాలో కొరకు ఇచ్చేస్తాం అన్నారట. అంటే ఆ సౌందర్య వ్యామోహం ఎలా ఉందో ఆలోచించాడు, మొత్తం అన్నారు. ఆ మొత్తంలో కూడా చిక్తి అయిపోయారు. కోరుకోమను గానీ, ఓ మీరు వాటిచ్చారే కోరుకోకుండా ఉంటారా, మీ ఇద్దరు నా చేతిలో చచ్చిపోయే వరం ఇవ్వండి అన్నాడు. ఇచ్చాం పో అన్నారు, ఇంక ఇచ్చాం పోయేవాడు చచ్చాను కొండ. ఈ ఇచ్చామని వాళ్ళిద్దరు అనగానే ఆకాశంలో అప్పటి వరకు సుందరి రూపంలో నా పవర్ మాయమైపోయింది. అప్పుడు దిగింది వీడికి మత్తు, ఇహలోకంలోకి వచ్చారు. అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాం, చాలా దురదృష్టం ఇది. సుందరీమణి అనుకుని ఎవరో అనుకుని ఆవిడ్ని మనం వరించాం. ఇప్పుడు అర్థమైంది ఆవిడ సుందరి కాదు, భువన సుందరి జగన్మాత. ఆమె ఎంతో పూర్వం మనకి స్వచ్ఛంద మరణం అనే వరం ఇచ్చినప్పుడు, అమ్మా మేము నిన్ను వంచామన్నాం, వంచింది ఆమెరు గారు, ఆవిడే వంచింది. మహామాయ ముందు మనమాయంత, ఇక మనం పొరపాటును కూడా బతకలేమని అర్థమైపోయింది. ఇచ్చేత విష్ణుకి వరం ఇచ్చేసాం, ఈ వరం వల్ల ఆయన మనల్ని చంపుతాడు, కానీ ప్రాణభీతి కదా. అందుకని హరి నీ చేతిలో మేము హరి అంటానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ మరణం అంటే అంత తేలిక కాదు, మరణించాలని బెంగ మమ్మల్ని పట్టుకుంది, మాట తప్పలే చావడం ఇష్టం లేదు. ఈ చరాచర జగత్తంతా జలమయం, నీరు తప్ప ఇంకేమీ లేదు. నువ్వు మమ్మల్ని చంపదలిస్తే నీరు లేని చోట చంపాలి, పొడి చోట చంపు, అంతా నీళ్లే కదా, పొడి ఎక్కడి నుంచి వస్తుంది, ఏమన్నా హరిగా బాత్రూమ్లే గుడ్డ ముక్కలతో కూర్చోడానికి. అందుకని పొడిగా ఉన్న చోట చంపడం ఎలాగో కుదరదు కదా, అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ మమ్మల్ని విష్ణువు చంపలేడు అని వాడి ఉద్దేశం. అప్పుడు ఆయన చిరునవ్వుకి, మిమ్మల్ని నీరు లేని చోట చంపాలి అంతే కదా చూడండి. వెంటనే తన రెండు తొడలు అలా దిక్కుల వరకు వ్యాపింపజేశాడు, దిగంతాల వరకు విపరీతంగా తొడలు పెరిగిపోయాయి. వీళ్ళు ఏం చేశారు, అమ్మో ఇవి తొడలు పెంచి తొడల మీదకి తీసుకెళ్లి చంపుతాడేమో అని తమ మాయతో తమ శరీరాలు పెంచారు. హరి ముందు వాళ్ళ మాయ పనిచేయాల, వాళ్ళిద్దరిని తొడల మీదకి చేర్చి చక్రంతో వాళ్ళ శిరస్సును ఖండించాడు. వెంటనే ఆ రెండు తలలో నీళ్లలో పడిపోయాయి, ఆ రెండు తలలో నీళ్లలో పడ్డంతో ఎక్కరెక్కడ తిరిగి అతుక్కుపోయాయి. అతుక్కుపోయి చూస్తూ ఉండగా ఆ తిరగడం యొక్క వేగం వల్ల ఒక గుండ్రని వస్తువుగా తయారయ్యాయి, అదే భూమి. ఈ మేధస్సు అంటే మెదడులో ఉన్న మాంసం, దీని నుంచి ఏర్పడడం వల్ల ఆ గోడానికి మేధిని అని పేరు వచ్చింది. అప్పటి నుంచి మట్టి తినకూడదని అందుకన్నారు, పుట్టి మట్టి తినకూడదు, మట్టిలో పుట్టిన అన్నం తినాలి తప్ప బియ్యం తినాలి తప్ప పిల్లలకి సరదాగా బాగుందని చాక్లెట్ పెట్టినట్టుగా మట్టి పెడితే వాళ్ళందరూ ఒసామా బిల్లాడని చెబుతారు. ఎందుకంటే రాక్షసుడి యొక్క మెదడు యొక్క గుజ్జుతో తయారైంది కనుక. అది శ్రీమన్నారాయణుని చెవి గురిమి, ఆ వ్యర్థ పదార్థం రాక్షసుడి మళ్లీ మరణించి ఇన్ని లోకాలకి పనికొచ్చే భూమి చరిత్రలో మొట్టమొదట అలా తయారైంది అనమాట. అందుకే భగవంతుడి దగ్గరతో ఏ పదార్థం వ్యర్థం కాదు చూసారా. ఇప్పుడు భూమి తయారవగానే అమ్మయ్య అనుకుని శ్రీహరిని ప్రార్థించి సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు బ్రహ్మ. ఆ సృష్టి పరంపరగా సాగుతూనే ఉన్నది. ఓ సురథ మహారాజ సమాధి, ఆనాడు శ్రీ మహావిష్ణువుకి వరమిచ్చినది ఆ మహామాయ, మధుకేటవుల్ని సంహరించింది ఆ మహామాయ, భూమి వంటి పంచభూతాలకి మూల కారణం ఆ మహామాయ, విష్ణు అంతటి వాణ్ణి కూడా మాయలో ఉంచి నిద్రపుచ్చినది ఆ మహామాయ. ఆ మాయా ప్రభావానికి లొంగనివాడు ఉండడు. చరిత్రలో మొట్టమొదటిసారిగా తామసీ శక్తిగా ప్రసిద్ధికెక్కింది ఆమాయే. ఆమాయే మహాసత్వగుణంతో శ్రీహరికి వరాలిచ్చింది. సాత్విక గుణంతో ఉన్నప్పుడు సాత్వికీ శక్తిగా, రజోగుణంతో ఉన్నప్పుడు రాజసీ శక్తిగా, తమో గుణంతో ఉన్నప్పుడు తామసీ శక్తిగా మూడు శక్తులుగా ఆ జగన్మాత ప్రసిద్ధికెక్కింది. అనగానే ఆశ్చర్యపోయి సృష్టి క్రమానికి మూల కారణమైన అమ్మవారి చరిత్ర చెప్పారు. ఇంకా 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 వినాలనుంది, ఏం చేసిందో తల్లి చెప్పండి అన్నాడు. మొట్టమొదట మధుకైటముల్ని చంపడానికి ఉపయోగపడిన అమ్మవారి పేరు మహాకాళి. నీలాశ్వద్యుతి పాద జనకైన ఆ తల్లి, అంటే నీల అంటే నల్లని, అశ్వం అంటే రాయి, ఇంద్ర నీలం రాయి ఉంటుంది చూసారా ఉంగరాల్లో, ఆ రాయి వంటి కాకితో ఉంటుంది ఆవిడ. అందుకే ఆవిడకి మహాకాళికి నీలవర్ణ అని పేరు. ఆ మహాకాళి రూపంతో బ్రహ్మ విష్ణువుని అనుగ్రహించి విష్ణువు ద్వారా మధుకేటవుల్ని చంపింది ఆవిడ. ఇక రెండోది మహాలక్ష్మి రూపం ధరించింది. ఈ మహాలక్ష్మి రూపంలోనే మహిషాసురుడు వధించి, చాలా మంది తిరిగి మహిషాసురవర్ధన్ అంటే ఎవరు అనుకుంటారు, ఆవిడ అసలు పేరు మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మిలో నుంచి విష్ణుపత్తికి లక్ష్మి కూడా పుట్టింది. అదిగే మీకు ఎప్పుడైనా దుర్గా సప్తశతిలో చూడండి, అందులో సుస్పష్టంగా మధుకట్టే పోదు అయ్యాక మహిషాసురమర్ధన కథ ప్రారంభంలో మహాలక్ష్మి సేవే సైరిభవర్ధిని ఇహ మహాలక్ష్మి సరోజస్థితాం, తామర పువ్వు మీద కూర్చుని మహిషాసురుణ్ణి వర్ధించిన మహాలక్ష్మిని సేవే సేవిస్తున్నాను అని ఉంటుంది. సేవే సైరిభమర్దిని, సైరిభమర్దిని అంటే మహిషాసురమర్దిని, దున్నపోతు రూపంలో ఉన్న రాక్షసుడిని సైరిభుడు అంటారన్నమాట. అటువంటి వాడిని చంపినటువంటి అమ్మవారు ఆ మహాలక్ష్మి రూపం. ఆవిడ ఓ 8 చేతులతో 18 భుజాలతో సింహవాహనం మీద మహిషాసురుణ్ణి సంహరించింది. ఈ మహిషాసుర కథ కూడా అందులో దుర్గా సప్తశతిలో మధ్యమ చరిత్ర అంటారు. ప్రథమ చరిత్ర మధుకైటవ వధ, మధ్యమ చరిత్ర మహిషాసుర వధ, మూడవ చరిత్రకు ఉత్తమ చరిత్ర. ఆ చరిత్రలో సింహని సింహం వస్తుంది. మొత్తం 13 అధ్యాయాలు 700 శ్లోకాలతో అందించారు. ఇది దేవీ భాగవతంలో ఉన్న కొంత కథ ఇందులో ఉంటుంది అన్నమాట. 700 శ్లోకాలతో క్లుప్తంగా అమ్మవారి భయం ఉంటుంది. ఇక దేవీ భాగవతం 18,000 శ్లోకాలతో సంపూర్ణంగా అమ్మవారి చరిత్ర ఉంటుంది. కొన్ని పురాణములు అమ్మవారి పరంగా, కొన్ని విష్ణు పరంగా, కొన్ని శివపరంగా ప్రధాన దేవతలుగా విభజించి వ్యాసుడు రాశాడు. క్వాచిత్కంగా బ్రహ్మ, ఆదిత్యుడు ఇటువంటి వాళ్ళ యొక్క మహిమలు, మరువుల చరిత్రలు అన్ని ఇంచుమించుగా పురాణాలన్నింటిలో కొంత ఉంటాయి. ఇందులో ప్రధానంగా మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతంతా జగన్మాతృ లీలలన్నీ ఉంటాయి. లీలా వైభవంతో నిండి ఉంటుంది. పూర్వం ధనువు అనే ఒక రాక్షసుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకటి పేరు రంభుడు, మరొకటి పేరు కరంభుడు. ఈ రంభకరంభులు ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు మరణం లేని వరం కోసం, బ్రహ్మ కోసం తపస్సుకి వెళ్లారు హిమాలయ పర్వతాలకి. ఆ తపస్సులో ఒకడేమో ఒడ్డు మీద చుట్టూ 5 అగ్నిహోత్రాలు పెట్టుకుని తపస్సు చేశాడు, వాడి పేరు రంభుడు. రెండవడు కరంభుడు, వాడు పైనుంచి కిందకి తపతమా పడుతున్న శలయాళ్లలో పేపలో నీటిలో నిలబడి మందాకిని నదిలో తపస్సు చేశాడు. కరంభుడు నీటిలో, రంభుడు ఒడ్డు మీద అగ్నిలోను, పంచాకుళ్ళు పైగా చుట్టూ 5 అగ్నిహోత్రాలు పెట్టుకుని తపస్సు చేశాడు. అందుకే వాడు రాక్షసులు అన్నారు. వీడేమో నీళ్లలో హిమాలయ పర్వతాలు, అసలు హిమాలయ పర్వతాలు బయట తిరిగితేనే ప్రాణం పోతుంది ఆ చలికి. అటువంటిది మందాకిని నదిలో 2 స్నానం చేసి పైకి వచ్చేసరికి నా శరీరం 3.5 గంటలు స్తంభించిపోయి ఏమైపోయిందో తెలియదు. చాలా ప్రతి సంవత్సరం స్నానం చేస్తాను, ఎంత చలి ఉంటుందో చిత్రం నాకు. హిమాలయాలు కడితే మాత్రం ఏముండదు, వాడిని సరస్వతిలోను గంగోత్రిలోను అన్నింటిలోనూ స్నానం చేసి వచ్చేస్తాను. అది కోల్డ్ బర్నింగ్ అంటారండి దాన్ని చెప్పాలంటే. బర్నింగ్ ఒకటి, అది కోల్డ్ బర్నింగ్ అని. మంచు నీటిలో స్నానం చేస్తే మీ శరీరం సూదులతో గుచ్చినట్టయిపోయి మెదడంతా పాడైపోయి ఏం తెలియదు అనమాట. ఒకసారి నాతో పాటు వచ్చిన శిష్యులు కూడా నీళ్ళ దగ్గరికి పైకి రాలేకపోయాడు, చచ్చిపోతాడు ఒక క్షణం అయితే అనమాట. పైగా బలాత్కారంగా అందుకే ఎప్పుడు కూడా మీరు స్నానం చేస్తున్నప్పుడు పక్కన కొంచెం బలంగా అలాగే భారీనో లేదా ఒక 4 పెట్టుకు దిగాలి, లేకపోతే రాలేడు. ఇప్పుడు నా పొట్టుకోడు అంటే టక్కున ఎవరు మీలాంటి వాడు లాక్కగలుగుతారు. కొంచెం మంచి మనుషులు ఉంటారు కదా పహిల్ మనసు, అలాంటప్పుడు వాడు లాగాలంటే చాలా కష్టం. అందువల్ల ఎప్పుడు కూడా స్నానానికి నీళ్లలో దిగుతున్నప్పుడు ఓ మాదిరి వాడు ఒంటరిగా దిక్కొడుతున్న ఒక్క 2 చచ్చిపోతారు అక్కడ. అలా ఎంతో మంది నీళ్లలో స్తంభించిపోయి చచ్చిపోయిన వాడు ఉన్నారు. అదృష్టం అక్కడ చచ్చిపోతే యోగ కనుక్కోవడం అంత తేలిక సాగు కాదు. నమ్మంటే వస్తున్నారు హిమాలయంలో బదరీ కేదారంలో మరణమా, అది యోగం. అది వచ్చిందంటే వాడు పరమేశ్వర సన్నిధానానికి గడతాడు. అందుకే యాత్రకు వెళ్ళినప్పుడు కొంతమంది ఏమంటే జాగ్రత్త అంటే పిచ్చాడాలా జాగ్రత్త ఏమిట్రా, అక్కడికి వెళ్తే నిజంగా జాగ్రత్తగా శివుడే కాపాడతాడు, అక్కడ చచ్చే యోగం అంత తేలిక ఇవ్వడు. వస్తే నిజం చెబుతున్నాను, వాళ్ళు ఎన్నో జన్మల తపస్సు చేస్తే అక్కడ వరదల్లో కొట్టుకుపోయి శరీరం విడిచిపెడతామండి మనం. అది యోగ జాతకం. అది అన్య ప్రదేశాలలో మరణం దుర్మరణం ప్రమాదం, కానీ బదరీ కేదారాల్లో కాశీగంగలో ఇక్కడ మరణం అంటే ఒకవేళ ఏ గంగలోనో కొట్టుకుపోయి చావడం అంటే వాళ్ళంత పుణ్యాత్ములు, వాళ్ళంత యోగులు లేరు. వాళ్ళ కోసం మనం ఏడుస్తున్నాం కానీ వాళ్ళ కోసం ఆనందించాలి. ఆ వాళ్ళు కైలాసానికి వెళ్లారు అని అనమాట. ఎప్పటికప్పుడు చెబుతున్నాగా నాకు చిట్ట చివరి కొరికి కాశీలో ప్రణవపీఠం బ్రాంచ్ పెట్టి అక్కడ ఆ రోజులు అక్కడికి వెళ్లిపోయి అక్కడే శరీరం విడిచిపెట్టాలని. మీలాంటి మంచి పుణ్యాత్ములు కూడా గురువు గారు అక్కడ అనుకున్న కోరిక తీర్చుకోవాలి, తొందరగా అక్కడ శరీరం విడిచిపెట్టాలని కోరుకోండి. తొందరగా ఇప్పుడు కాదు, ఆ అక్కడ రోజులు ఎక్కువగా మంచం మీద పడకుండా హాయిగా గంగలో స్నానం చేస్తూ డాంబర్ వెళ్ళిపోవాలి. అందువల్ల సందేహం లేకుండా ఎందుకంటే కాశ్యాంతు మరణాన్ని ముక్తి అని శాస్త్రం చెబుతుంది. కనుక మహాత్ములు ఎప్పుడు అలాగే కోరుకుంటారు, ఎక్కడో ఉన్నాడు దివ్యక్షేత్రంలో శరీరం విడిచిపెట్టాలి తప్ప ఏ బాత్రూంలోనూ వెళ్ళిపోయి చచ్చిపోతే ఉపయోగం ఉంది. దానివల్ల అది కర్మయోగం. ఎందుకు చెబుతున్నారంటే ఇది అస్సలు స్తంభించిపోయే చలిలో హిమాలయాలలో మందాకిరిలో వాడి పేకలో నీటిలో నిలబడి తపస్సు చేసేట. అందుకని రాక్షసులు అన్నారు, వీళ్ళు తపస్సు చేస్తే వరాలు పొందితే దానివల్ల నాకు భయం వస్తుంది, నష్టం వస్తుంది, స్వర్గాన్ని ఆక్రమిస్తారు అని భయపడి ఇంద్రుడు మొసలి రూపం ధరించి నీళ్లలో ఉన్న కరంభుణ్ణి కాళ్ళు పట్టుకు పీకి చంపి తీరేశాడు. తమ్ముడు చావగానే రంభుడు చూశాడు ఒడ్డు మీద నుంచి, దుఃఖించి ఇంక నేను బతకను, ఈ అగ్నిలో దూకి చచ్చిపోతాను అని చుట్టూతో అగ్ని గుండాల్లో దూకపోయాడు. నా తమ్ముడు నేను కలిసి వరాలు పొందాలని బ్రహ్మని మెప్పించాలని తపస్సు చేస్తున్నాం, మా తపస్సు భగ్రమైపోయింది, మా తమ్ముడు తెచ్చాక ఇంకా నాకు ఉపయోగం ఉంది అన్నదమ్ములు ప్రేమంటే